జులై 27వ తేదీ సాయంత్రం 7:40 అనంతలోకాలకు పయనమైనటువంటి స్వర్గీయ శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మనోభావాలు.
కిరణ్, నిన్నటి రోజు ఎంత బాధాకరమో కదా. నేనైతే టీవీలో చూడగానే చాలా ఆశ్చర్యపోయాను. అదో రకమైన బాధ కూడా కలిగింది. నిజంగా ఇంతటి గొప్ప వ్యక్తైన కలాం గారిని మనం కోల్పోయామంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.
అవును వైష్ణవి, నాకు ఆ వార్త వినగానే మనసులో చాలా బాధగా అనిపించింది. అసలు ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, సామాన్య కుటుంబంలో పుట్టి చిన్నప్పుడు పేపర్ బాయ్ గా కూడా పనిచేసి ఉన్నత విద్యలను అధిరోహించి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు.
నిజమే కిరణ్, మనమంతా ఎంతో మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయాం. ఆయన జీవితంలో చివరి నిమిషం, చివరి గడియ వరకు కూడా బోధన వృత్తిలోనే ప్రసంగిస్తూ కుప్పకూలిపోయారు. అలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టాలని మనం అందరం కోరుకుందాం.
నిజమే తెలుసా, ఆయన ఇంట్లో కనీసం టీవీ కూడా ఉండేది కాదంట. ఆయన దినచర్య 6:30 నుండి 2:00 వరకు ఎప్పుడు పుస్తకాలతోనే గడిపేవారంట. పిల్లలంటే కూడా ఆయనకి ఎంతో ఇష్టమంట.
అవును, అతని ఇంట్లో అతని ఇంట్లో కూడా అన్ని గదుల్లో కంటే పుస్తకాలే ఉన్న గదే చాలా పెద్దగా ఉండేదంట. ఆ రూమ్లో అన్ని పుస్తకాలే ఉండేవంట.
అతను చాలా సేవ చేయాలనుకునే వ్యక్తిత్వం. సో ప్రజలకి ఎలా చేయాలి అని అనుకున్న సమయంలో, ఆయన మొదటిసారిగా రాష్ట్రపతి అయినప్పుడు అతను ఏమనుకున్నారంటే, నన్ను ఇప్పుడు సర్కారు చూసుకోగలదు కానీ ఇప్పుడు ప్రజల్ని ఎవరు చూసుకోగలరు అనే ఆలోచన అతనిలో బాగా ఉంది. అందుకని పురా అనే ఒక ప్రణాళికని దేశం ముందు పెట్టారు.
అబ్దుల్ కలాం గారి మరణము ఆయన జీవితం లాగానే ఎంతో ఉదాత్తంగా గొప్పగా జరిగింది. ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ ఆ విధంగా కుప్పకూలిపోవడం నిజంగా మనకందరికీ కూడా ఎంతో విచారకరమైన విషయము. ఆయన అన్ని రంగాల్లో, వ్యవసాయము, ఆరోగ్యము ఇవే కాకుండా గ్రామీణ అభివృద్ధి కొరకు కూడా గొప్ప దర్శనం, అంటే ఒక గొప్ప విజన్ కలిగిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఆయన ఒక పురా అని, PURA, పురా అంటే ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అనే ప్రోగ్రామ్ ని చేయాలని చెప్పి, ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిని సాధించవచ్చని ఆయన మనకి 2003 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రోగ్రాం గురించి ఆయన తెలియచెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, ఫిజికల్ కనెక్టివిటీ అంటే రోడ్లు, కమ్యూనికేషను, ఈ కనెక్టివిటీ ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాలకి అర్బన్ ప్రాంతాలు అంటే పట్టణ అభివృద్ధి, పట్టణాలకు గ్రామాలకు మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ తగ్గుతుందని ఆయన ఉద్దేశించారు. అంటే ఈ పురా యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కలిగిన సౌకర్యాలు కలిగించడం ద్వారా, సౌకర్యాలే కాకుండా జీవనోపాధి కల్పించడం ద్వారా ఈ రెండిటికీ మధ్యలో ఉండే గ్యాప్ తగ్గుతుందనేది ఆయన ఉద్దేశం. ఈ ఫిజికల్ కనెక్టివిటీనే కాకుండా ఎలక్ట్రానిక్ కనెక్టివిటీ, ఈ పురా ద్వారా ఆయన ముఖ్యంగా చెప్పింది ఏమిటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఫిజికల్ కనెక్టివిటీ, ఎలక్ట్రానిక్ కనెక్టివిటీ మరియు నాలెడ్జ్ కనెక్టివిటీ అంటే రోడ్లు వేయటం ద్వారా ఫిజికల్ కనెక్టివిటీ, కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ చేయడం ద్వారా ఎలక్ట్రానిక్ కనెక్టివిటీ, గ్రామీణ యువకులకి, యువతకి నాలెడ్జ్ని పంచటం ద్వారా నాలెడ్జ్ కనెక్టివిటీ, ఈ మూడు కనెక్టివిటీ చేయటం వల్ల వారిలో ఆ ఎకనామిక్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంది అనేది ఆయన ఉద్దేశం. సో ఈ విధంగా ఈ పురాని మొత్తం దేశమంతా అన్ని గ్రామాల్లో ఆయన చేయాలని ఆయన తలంపు. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ యొక్క పథకాన్ని 2013లో వరకు కూడా ఇది జరుగుతూ ఉండింది. ఈ కొన్ని రాష్ట్రాలలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని, ఇందులో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది కూడా ఈ యొక్క పురా యొక్క మెయిన్ మ్యాండేట్ అని చెప్పొచ్చు.
తను ఎంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాడైనా చదవాలి అన్న ఆకాంక్షతోని ఎంతో కష్టపడి చివరికి పేపర్ బాయ్గా కూడా పనిచేసి రాత్రి పగలు కష్టపడి ఒక్కొక్క మెట్టు పైకెళ్తూ తన గ్రాడ్యుయేషన్ని అన్నా యూనివర్సిటీలోంచి కంప్లీట్ చేశారు. వైషువు, నీకు ఇది తెలుసా, తను అన్నా యూనివర్సిటీలో చదువుకుని అక్కడే ప్రొఫెసర్గా కూడా పనిచేశారంట. మన శారదమ్మ కూడా అక్కడే చదివారంట.
అవునా, అయితే మన శారదా మేడం గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కూడా కలాం గారు చదివిన యూనివర్సిటీలోనే చదువుకున్నారంట కదా, మరి ఆయన పైన మీ అభిప్రాయం ఏంటి?
ఒక అణుకువ, ఒక విజ్ఞత, ఒక విజ్ఞాస, ఒక అంకిత భావం, ఇవన్నీ కలగలిపితేనే అబ్దుల్ కలాం గారు. అందరికీ తెలుసు ఉపాధ్యాయునిగా ఎంత బాగా పిల్లలందరికీ కూడా పాఠాలు చెప్పేవాళ్ళు. అదే కాకుండా ఇప్పుడు ఏ యూనివర్సిటీలో కూడా చెప్పినా కూడా ఆయన స్థాయి ఎప్పుడు కూడా చివరి విద్యార్థి ఎంత బాగా నేర్చుకుంటాడనే దాని మీదే ఇప్పుడు ఉండేది. నా అనుభవంలో నేను అన్నా యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు అబ్దుల్ కలాం గారు రిమోట్ సెన్సింగ్ స్టూడెంట్స్ కి క్లాసెస్ తీసేవారు. అప్పుడు ఏంటంటే ఆయన మామూలు క్లాస్ లో కాకుండా ఇప్పుడు కూడా ఆడిటోరియంలో పెడతా ఉండేవారు. అప్పుడు పెట్టినప్పుడు మేము రెండు క్లాసులకి ఇలా వెళ్ళటం జరిగింది అనమాట. దానిలో నేను అడిగినటువంటి ఒక చిన్న క్వశ్చన్ కి ఆయన దాదాపు 12 నిమిషాలు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందంటే, నేను అంతకుముందు నేర్చుకున్న దానికి చాలా భిన్నంగా కొంచెం సందేహాలు వస్తా ఉంటాయి. ఆ సందేహం అనేది కొంచెం కూడా లేకుండా ఆయన 12 నిమిషాల్లో చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆ ఎక్స్ప్లెనేషన్ ఈ రోజుకి కూడా నేను మర్చిపోలేని విషయం. ఆయన అంతేకాకుండా అధ్యాపకులుగా కాకుండా ఉపాధ్యాయులుగా మనం ముందుగా అందరం రికగ్నైజ్ చేసుకోవాలి. మొదటగా ప్రతి విద్యార్థికి చక్కగా సరిపోయేట్లు చెప్పే అర్థమయ్యేట్లు చెప్పటమే మనం చేసుకోవాల్సిన నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఆయన దగ్గర నుంచి. అంతేకాకుండా ఆయన ఒక పిల్లలతో గడపటం అని చెప్పేవారు అనమాట. పిల్లలకి పాఠాలు చెప్తూ గడపటం అనేది ఆయన చేసేవారు. అటువంటి అంకిత భావం ఉన్నటువంటి మనిషి, అటువంటి అజాత శత్రువు పుట్టరు పుట్టబోరేమో అని అనిపిస్తుంది. కానీ ఆయన ఈ రోజు మనలో లేకపోవటం మనందరిలో వెలితిగా కనిపిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి అందరం ప్రార్థిస్తాం.
ఆయన ప్రసంగాల్లో ప్రవచనాల్లాంటి స్ఫూర్తిదాయకమైన విషయాలెన్నో ఉండేటివి, వాటిని తెలుసుకుందామా మనం?
తెలుసుకుందాం.
నాకు కూడా ఆ మాటలన్నీ విని ఎంతో స్ఫూర్తిని పొందాలని ఉంది.
మనందరికి ప్రియతమ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు, అతని జీవితమే మనకు ఆయన ఇచ్చే సందేశం. తన 84వ ఏట అనారోగ్యంతో కాక ఒక సదస్సులో ఉత్సాహంగా ప్రసంగిస్తూ ఆయన మరణానికి చేరువయ్యారంటే, వయసుతో నిమిత్తం లేకుండా పట్టుదల ఉత్సాహం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఆయన టీచర్ గా ఎప్పుడు పనిచేయలేదు, కానీ టీచింగ్ అన్న విద్యార్థులన్నా ఎంతో ఇష్టం. పిల్లలతో మాట్లాడుతూ వారి ఆలోచనలు వింటూ ఆయన ఎంతో సమయం గడిపేస్తారు. ఇక ఆయన ఆలోచనలు విందాం. కలలు కనండి, కలల ఆలంబనతో ఆలోచనకు రెక్కలు తొడగండి, ఆలోచనలు వాస్తవాలు అయ్యేటట్లు కార్యాచరణ చేసుకోండి. ఇంకొక స్ఫూర్తిదాయకమైన సూక్తి, పుట్టుక నీది చావు నీది, కానీ జీవితం మాత్రం దేశానిదే. అందుకే ఆయన జీవితమంతా దేశాభివృద్ధికే దారిపోశారు. ఎంతో శ్రమించి DRDO ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేసి 5 మిసైల్స్ ని ఇతర దేశాల మీద ఆధారపడకుండా తానే తయారు చేయడం వల్ల మన దేశానికి 100,000 కోట్లు ఆదా అయింది. కలాం గారి ఇంకొక సూక్తి, మనస్ఫూర్తిగా పనిచేయలేనివాడు విజయం ఎన్నడూ సాధించలేడు. కాబట్టి మనం ఏ పనైనా మనస్ఫూర్తిగా చేద్దాం, కలాం కలలు నిజం చేద్దాం. కలాం గారు ఇలా అంటారు, నైపుణ్యం అనేది ఒక నిరంతర సాధనా ఫలితం, అది అకస్మాత్తుగా వచ్చేది కాదు. కాబట్టి మనందరం నిరంతరం కష్టపడి పనిచేద్దాం, మనలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకుని కలాం బాటలో నడుద్దాం, దేశ ప్రగతికి మన వంతు తోడ్పడతాం. కలాం గారు ఇలా అంటారు, అపజయాలు తప్పులని ఎప్పుడూ అనుకోవద్దు, అవి భవిష్యత్తులో నీవు ఏం చేయకూడదో చెప్పే పాఠాలు. ఇంకొక కలాం గారి ఇంకొక పాఠం, విజయగాథలు చదవకండి, అవి మనకు సందేశాన్ని మాత్రమే ఇస్తాయి. అపజయగాథలు చదవండి, అవి విజయం మనకు ఎలా సాధించాలో చెప్తాయి. కలాం గారు రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా, మానవతావాదిగా చాలా సరళమైన జీవితం గడిపారు. ఆయన సర్వమత సమానత్వానికి నిలువుటద్దం. ప్రతిరోజు ఉదయాన్నే ఖురాన్ భగవద్గీత చదివేవారట. సితార్ వాయించడం అంటే కూడా ఆయనకు ఎంతో ఇష్టం. ఆయన లక్ష్యం 100,000 మంది కళ్లలో చిరునవ్వులు చూడడం. ఆ లక్ష్య సాధనలో మనము పాత్రులవుదాం. ఇదే మనం కలాం గారికి అందించే నిజమైన ఘన నివాళి.
ఇంకో విషయం తెలుసా నిహారిక, ఆయన తన పనిని ఎంత ఇష్టపడతారంటే, తాను చనిపోకముందే ముందు చూపుతో ఒకవేళ తాను గనక చనిపోతే ఆ రోజు వీలైతే అధికంగా పనిచేయాలే కాని సెలవు దినంగా ప్రకటించొద్దు అని చెప్పారంట.
ఎంత కృషివలుడు కదా తను. తను పనిచేస్తూ కూడా అవతలి వాళ్ళని పని చేయమని చెప్పి, ఊరికే కూర్చోకుండా కష్టపడమని చెప్పి ఎంత బాగా చెప్పారో కదా.
అందుకే కదా ఈ రోజు ఆయన గురించి ఇంత గొప్పగా మనందరం మాట్లాడుకుంటున్నాం.
అంతేకాదు, తన తుది శ్వాస కూడా తనకిష్టమైన బోధన చేస్తూనే చనిపోయారు.
అబ్దుల్ కలాం గారు ఒక సాధారణమైన మనిషి, అలాంటి గొప్పటి మనిషి, సాధారణమైన మనిషి అంత గొప్పటి మనిషి కావడం అన్నది చాలా చాలా గొప్ప విషయం. చిన్న గ్రామంలో పుట్టి చిన్న చిన్నగా ఎదిగి ఎంతో పెద్ద స్థాయికి ఎదిగి ఒక ప్రెసిడెంట్ అయ్యి మనుషులకి స్ఫూర్తిగా నిలవడం అన్నది ఈరోజు అందరూ చాలా చాలా గొప్పగా చూస్తున్న విషయం అన్నమాట. ఇలాంటి ఒక సింపుల్ థింకింగ్, సింపుల్ లివింగ్, హై థింకింగ్ అన్నది చాలా పెద్ద ఎగ్జాంపుల్ ఆయన దగ్గర మనం అనుకోగలిగేది. ఇలాంటి మనిషి చిన్న పిల్లలకి ఎలాగా ఒక చిన్న విషయాన్ని ఎంత గొప్పగా చెప్పగలుగుతాం అనడానికి ఆయన చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఒక్క మిలియన్ స్టిల్టన్కైనా ఈ మాట చెప్పుంటారు, ఆలోచించాలి, ఆలోచించడానికి మంచి క్రియేషన్ కావాలి. ఆ క్రియేటివిటీ అన్నది మనం చదువుకుంటే వస్తుంది. అంటే ఆయన ఒక 4 మాటలో క్రియేటివిటీ గురించి చెప్పారు. లెర్నింగ్ లీడ్స్ టు క్రియేటివిటీ, క్రియేటివిటీ లీడ్స్ టు థింకింగ్, థింకింగ్ ప్రొవైడ్స్ నాలెడ్జ్, నాలెడ్జ్ మేక్స్ ద పర్సన్ గ్రేట్. ఇలా ఆయన మనిషి ఎలా ఎంత పెద్దగా ఎదగలుగుతామనడానికి ఆ క్రియేటివిటీ ఎంత ఇంపార్టెంట్ అనేదాన్ని చిన్నపిల్లలకి ఆయన చెప్పినప్పుడు చిన్నపిల్లలు దాన్ని ఒక గొప్పగా విషయంగా అనుకుని ఈరోజు వాళ్ళు పైకి వస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాటని గుర్తుపెట్టుకుని పైకి రాగలడానికి ఆయన ఒక మంచి సలహాదారుడిగా, ఒక గొప్పటి టీచర్గా ఇలా పైకి ఇలా పిల్లల్ని మోటివేట్ చేయడం అన్నది చాలా గొప్పటి విషయం. ఈ రోజుల్లో ఆ మోటివేషన్ అన్నది పిల్లల్లో చాలా తక్కువ ఉంది. ఎంతసేపు తక్కువ, నాకు ఇంతే, నాకు రాదు, నేను చేయలేను, అలాంటి మాటలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళ మనసులో అలాగే అనుకుంటూ ఉంటారు. కానీ ఈయన చెప్పిన చిన్న మాటతో దీన్ని గుర్తు తెచ్చుకోగలిగితే క్రియేట్ ఒక మనిషికి పాజిటివ్ థింకింగ్ ఇంపార్టెంట్. ఆ పాజిటివ్ థింకింగ్తో ఎంతో మనం పైకి ఆలోచించగలుగుతాము. మనలో ఆ శక్తి మనలో ఉన్నది. ఆ శక్తిని మనం చాలా పొందగలిగితే, మనలోనే మనం పొందగలిగితే అది ఒక పెద్ద మనని ముందు తీసుకెళ్ళడానికి ఒక మంచి దారి ఇస్తుంది. ఇంత మంచి మాట చెప్పిన మనిషి మనతో ఇంకా కొన్ని రోజులు ఉంటే చాలా బాగుండేదని అందరికి అనిపిస్తుంది. కానీ అలాంటి మనిషి మన దగ్గర లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సమయంని చాలా బాధతో నేను ఆయనని చేతులెత్తి దండం పెడుతున్నాను.
ప్రత్యక్షంగా చూడని మనమే ఇంత బాధపడుతున్నామంటే, షిలాంగ్ లో తాను ఉపన్యసించేటప్పుడు ఆ ఐఐఎం విద్యార్థులు ఎంత బాధపడి ఉంటారో కదా.
నిజమే మరి, వాళ్ళది ఒక వైపు అదృష్టం, మరోవైపు బాధ. చివరి నిమిషం అతన్ని చూశామని సంతోషంతో గడుపుతారా, వాళ్ల కళ్ళ ముందే అతను మరణించాడని బాధతో వాళ్ళు ఉంటారా? ఎటూ తెలుసుకోలేని పరిస్థితి అది. వాళ్ళ మానసిక స్థితి ఇంకెంత బాధకరంగా ఉంటుందో ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంది.
మన 11వ రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం గారి మరణం యావత్ భారతాన్ని కూడా శోకంలో ముంచేసింది. ముఖ్యంగా చెప్పాలంటే ఉపాధ్యాయ విద్యార్థి లోకానికి చాలా సంతాపాన్ని కలిగించింది. ఆయన ప్రసంగాల్ని ఒకసారి ప్రత్యక్షంగా నేను వినటం జరిగింది. ఇస్కా 93వ అధ్యాయం ఆంగ్రూ ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిర్వహించబడింది. అప్పుడు ఆయన అప్పటి ముఖ్య థీమ్ అయినటువంటి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడారు. మాట్లాడుతూ పురా ప్రొవైడింగ్ అర్బన్ ఇమ్యూనిటీస్ టు రూరల్ ఏరియాస్, అది ఆయన ఇచ్చినటువంటి మరొక మంచి స్ట్రాటజీ. గ్రామీణాభివృద్ధికి ఆయన ప్రతిపాదించినటువంటి చక్కని ప్రతిపాదన, గ్రామ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలని కలిగించడం అనేది. ఆ ప్రసంగం గురించి విద్యార్థుల్ని, అక్కడ చేరినటువంటి అధ్యాపకుల్ని, శాస్త్రవేత్తల్ని అందరినీ ఆయన ఉత్సాహపరుస్తూ మాట్లాడిన తీరు చాలా చక్కగా, ఎంత బాగుందంటే ఆయన కొన్ని లక్షల మందితోటి మాట్లాడుతున్నట్టు అనిపించలేదు, ప్రతి ఒక్కరితోటి బుజ్జగిస్తూ ఉదాహరణతో ఎందుకు అవసరమో అనునయిస్తూ మనం ఏం చెయ్యాలో వ్యక్తిగా చాలా చక్కగా చెప్పారు. అది అలా చెవుల్లో ప్రతి ఒక్కరికి హత్తుకొని పోయినట్లుగా చెప్పారు. ఆయన శాస్త్రవేత్త, ఒక మంచి ఉపాధ్యాయుడు కూడా. ఆయన చివరి గడియలు కూడా ఆ విధంగా విద్యార్థులకు బోధిస్తూ మరణించటం అనేది ఆయనకి నిజంగానే ఒక మంచి దేవుడిచ్చినటువంటి వరం. నిస్వార్థమైనటువంటి సేవ చేసిన దానికి దేవుడు ఇంత గొప్ప బహుమానం ఇచ్చాడా అని చెప్పి నాకు అనిపించింది. భారతదేశం పట్ల, జాతికి పట్ల, దేశం అంటే ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ఆశ, ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి పందాలు నడవాలి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, కలలు కంటూ ఆ కలల్ని సాకారం చేసుకుంటూ ఉండాలి, ఆ దిశగా వెళ్ళాలి అనేది ఆయనలో ఉన్నట్టు ప్రతి మాటలో కూడా, ప్రతి హావభావంలో కూడా నేను చాలా సార్లు అనుభూతి పొందాను.
రైతులకి తెలుసు, విద్యార్థులకి తెలుసు, ఉద్యోగులకి తెలుసు, రాజకీయవేత్తలకి తెలుసు, ఈయన తెలియని వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారా?
లేరు లేరు.
ఆయన అందరికీ స్ఫూర్తి, అందరికీ తెలిసిన వ్యక్తి, చాలా సుపరిచితమైన వ్యక్తి. అయినా నిజమే మరి, ఆయన ప్రతి ఒక్కరి గురించి ఆలోచించేవారు. హృద్రోగుల కోసం లక్షల విలువైన పరికరాన్ని తాను డాక్టర్ సోమరాజు గారితో కలిసి లక్షల విలువైన స్టంట్ అనే పరికరాన్ని కేవలం 10,000 తయారు చేసి ఎంతో మంది పేదవారికి వైద్య చికిత్సని అందించడానికి ఉపయోగపడేలా చేశారు. అంత మహోన్నతమైన వ్యక్తి మరి, అలాంటి వారిని ఆయనని తెలియని వారు ఎవరైనా ఉంటారా మరి?
నిజమే, ఇవాళ పొద్దున్నే పేపర్ వేసే అబ్బాయి, పాల ప్యాకెట్ వేసే అబ్బాయి తన గురించే మాట్లాడుతున్నారు. అంతెందుకు, నేను బస్ స్టాప్ లో నిలబడినా, బస్సులో ఎక్కి ప్రయాణిస్తున్నా కూడా అందరూ ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. మరి అంతటి గొప్ప వ్యక్తి లాగా మనము అవగలమంటారా?
ప్రయత్నించాలి. ఆయనే చెప్పేవారు కదా, కళలు కనటం కాదు, వాటిని సాకారం చేసుకోవాలి అని. ఆయనలాగా అవ్వాలని కళలు కంటూ ఆయనలోంచి కొంచెమైనా స్ఫూర్తిని పొంది మన దేశానికి కొంచెమైనా ఆయనలాగా సేవ చేయగలిగితే ఈ జన్మకి అదే చాలు మరి.
డాక్టర్ అబ్దుల్ కలాం గారి మరణం మనకి ఎంతో తీవ్రమైన బాధ కలిగించింది, తీవ్రమైన లోటు కూడా. ఇది ఈ లోటు పూడ్చలేంది. ఎందుకంటే ఒక శాస్త్రవేత్త అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవిని చేపట్టారు, దేశ అధ్యక్షుడయ్యారు. ఒక శాస్త్రవేత్త తన విజ్ఞానాన్ని మానవ సేవకు ఉపయోగించారు, మానవ సౌభ్రాతత్వానికి. ఆయనకి కుల మత భేదాలు లేకుండా సేవలు చేశారు, దేశానికి ఎంతో సేవ చేశారు. తన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని గుండె జబ్బుల వారికి కూడా అవసరపడే విజ్ఞానాన్ని అందించి ఎంతో మేలు చేశారు. ఈ లీడర్షిప్ అంటే, ఆయన యొక్క లీడర్షిప్లో దేశానికి ఎంతో పేరు ప్రతిష్టలు వచ్చాయి. ఆయన యూరోపియన్ పార్లమెంట్లో మాట్లాడిన ఎంతో స్ఫూర్తిదాయకమైనవి ఇవి, మనకి కామన్కి ఎంతో ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. అంటే ఆయన అత్యంత పేదరికం నుంచి కూడా తన సామర్థ్యాన్ని వెలికి తీసుకుని మానవాళికి ఉపయోగపడే విధంగా మలచారు. ఆయనకి ఎన్నో అవార్డులు వచ్చాయి, ఎన్నో ప్రతిష్టాత్మకమైన పదవులు పొందారు. అయినా కూడా నిరాడంబరమైన వ్యక్తి, ఇది మనకి ఎంతో స్ఫూర్తిదాయకం. ఇంత నిరాడంబరం అంటే, ఆయన ఎక్కడికైనా పిలిస్తే చక్కగా వచ్చేవారు, తనకి మానవాళికి స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పేవాళ్ళు. ఆ పిల్లలతో కూడా మమేకమై కలిసి వాళ్ళకి ఎంతో శ్రద్ధగా వాళ్ళ మాటలు విని ఆలకించేవారు. వ్యక్తిగతంగా యూనివర్సిటీకి కూడా వచ్చారు, ఆయన చిల్డ్రన్స్ కాంగ్రెస్కి వచ్చి దాన్ని ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు, పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు.
అబ్దుల్ కలాం గారు స్వతహాగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు. వారికి మన వ్యవసాయం అన్నా, వ్యవసాయ కూలీలన్నా, వ్యవసాయ కుటుంబాలన్నా చాలా ఇష్టం. మన దేశంలో 22% శాతం మంది బీదరికంలో ఉన్నవారు. ఆయన కూడా బీదరికం నుంచి వచ్చారు కాబట్టి ఆయనకి వ్యవసాయం అంటే చాలా అభిలాష ఎక్కువ. అందువల్ల వ్యవసాయం చేసుకునే వారిని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో 2020 మన దేశం అభ్యున్నత దేశంగా పొందాలంటే ముందు వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి, వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమల్ని అభివృద్ధి చెందాలి, వ్యవసాయం చేసుకున్న కూలీలకు గాని వాళ్ళకి ఉపాధి కల్పించాలి. ఈ వ్యవసాయాన్ని అధునాతన పద్ధతిలో ఎట్లా పైకి తీసుకురావాలి, అలా తీసుకొస్తే చాలా మంది వాళ్ళ జీవన ప్రమాణం పెరుగుతుందనే ఉద్దేశంతో ఆయన వ్యవసాయానికి తన ఇచ్చిన 2021 దృక్పథాన్ని ఫస్ట్ ప్రథమంగా వ్యవసాయాన్ని ఉంచారు. వ్యవసాయానికి ఎక్కువ మనం ప్రాధాన్యం ఇచ్చి మన యొక్క బడ్జెట్ లో ఎక్కువ డబ్బు అలాట్ చేస్తే దానికి వ్యవసాయ కూలీలకు కానీ వ్యవసాయదారులకు కానీ చాలా అభివృద్ధి చెందుతారు. దాని వల్ల మన దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. అదే ఆయన ముఖ్య ఉద్దేశం.
డాక్టర్ అబ్దుల్ కలాం గారు స్టూడెంట్స్ తో పాటు టీచర్స్ ని కూడా చాలా ప్రోత్సహించారు తమ బోధనలతో. మనందరికీ సమానమైన ప్రతిభలు ఉన్నాయని ఆయన చెప్పేవాళ్ళు. కానీ మనందరం సమానమైన అవకాశాలు, మనందరికీ కూడా సమానమైన అవకాశాలు ఉన్నాయని, మన ప్రతిభను అలా అభివృద్ధి చేసుకోవచ్చని ఆయన చెప్పేవారు. ఇవి కాకుండా ఇలాంటి మంచి మంచి వాక్యాలు ఆయన ప్రతి స్పీచ్లో మనకి వినబడేవి. అవి విని మనం చాలా అభివృద్ధి చెందొచ్చు. కొన్ని రేర్ ఫోటోగ్రాఫ్స్ ఆయన గారివి చూసినప్పుడు, ఒక ఫోటోగ్రాఫ్లో ఆయన వీణ వాయిస్తూ ఉన్నారు. ఈ ఫోటోగ్రాఫ్ చూసినప్పుడు నేను అనుకున్నాను, ఓహో, ఈయన సైంటిస్టే కాదు, మంచి శాస్త్రవేత్తే కాదు, మంచి టీచరే కాదు, ఎన్నో మంచి గుణాలున్నాయి ఈయనకి, వీణ కూడా వచ్చు అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా ఈయనకి ప్రతిభ ఉంది. సో మన పిల్లల్ని కూడా ఇలా అన్ని రంగాల్లో వాళ్ళని డెవలప్ చేయాలి అని అనుకున్నాను ఆ ఫోటోగ్రాఫ్ చూసినప్పుడు. తన జీవితంలోంచి, ఆయన గారి జీవితంలోంచి మనం చాలా చాలా విషయాల్లో తెలుసుకోవచ్చు.
ముఖ్యంగా ఆయనకు విద్యార్థులంటే చాలా ఇష్టమంట.
జీవితంలో ఎక్కువ కలిసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది విద్యార్థులే. తన జీవితంలో కోట్ల మంది విద్యార్థుల్ని కలిసి తన స్ఫూర్తిదాయకమైన మాటలతో వాళ్లలో స్ఫూర్తిని నింపి ఎంతో మంది ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేశాడు తను. తను మన హోమ్సైన్స్ విద్యార్థుల్ని కూడా కలిశాడంట తెలుసా?
అవును, ఆయన కలిసిన విద్యార్థుల్లో ఎంతో మంది ఇంజనీర్లు, డాక్టర్లు, మన వ్యవసాయ కళాశాల విద్యార్థులు, హోమ్ సైన్స్ విద్యార్థులు, ఇంతే కాదు అన్ని రంగాల్లో ఉన్న విద్యార్థులు ఉన్నారు.
తను ఎప్పుడూ విద్యార్థుల్ని కలిసేటప్పుడు ఒక మాట అడిగేవాడంట, మీలో డాక్టర్లు అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే చాలా చేతులు పైకి లేచేవంట. ఇంజనీర్స్ ఎవరైనా అవ్వాలనుకుంటున్నారా అని ఇంకా చేతులు లేచేవంట. ఇలా చాలా అడిగాడంట బోధన రంగం గురించి కానీ చాలా అడిగి లాస్ట్కి చివరికి ఎవరైనా పాలిటీషియన్ అవ్వాలనుకుంటున్నారా అని అడిగితే అసలు చేతులే పైకి లేగలేదంట. తను అదే అంటున్నాడు, ఇంత యువత ఉన్న ఈ భారతదేశం ఇన్ని రంగాల్లోనే కాకుండా మన పాలిటీషియన్స్ లాగా మారి మన దేశానికి ఎంతో సేవని అందిస్తే మన దేశం బాగా బాగుపడుతుంది అని చెప్పి అనుకుంటుండేవారంట. అందుకే తను ఆలోచించి లీడ్ ఇండియా 2020 అని ఒక మిషన్ ని స్థాపించారు.
ఆయన ఎన్ని రంగాల్లో ప్రవేశించినా కూడా తనకిష్టమైన టీచర్లా ఉండడమే తనకిష్టమంటారు కలాం గారు.
అదే కదా మరి, ఆయన అందుకే సాధారణమైన వ్యక్తి అని మనం మాట్లాడుకునేది. రాష్ట్రపతిగా పనిచేసినా కూడా తనకి ఏ జీవితం నచ్చింది అంటే ఇప్పటికీ కూడా తన లాస్ట్ మినిట్ లో కూడా తను భోజన వృత్తి అనే చెప్తాడు. అంత సాధారణమైన వ్యక్తి అతను.
ఆయన జన్మదినమైన అక్టోబర్ నెల 15వ తారీఖు స్టూడెంట్స్ డేగా కూడా జరపాలని అనుకుంటున్నారంట.
మరి ఆయనకి విద్యార్థులంటే ఇష్టం కదా, ఆ రోజుని అలా జరుపుకోవడం వలన తన ఆత్మకి కూడా శాంతి చేకూరాలని కోరుకుందాం.
అవును నిహారిక, నీకు కలాం గారు ఒక రాష్ట్రపతిగా ఇష్టమా, ఒక ఉపాధ్యాయుడిగా ఇష్టమా, ఒక శాస్త్రవేత్తగా ఇష్టమా, లేక ఒక వ్యక్తిగా ఇష్టమా?
నువ్వు ఇలాంటి క్వశ్చన్ అడిగితే నేనేం ఆన్సర్ చేయను వైషు. ఆయన ఇన్ని రంగాల్లో ఆయనకు టాలెంట్ ఉంది, అందుకే కదా మనం ఆయన్ని బహుముఖ ప్రజ్ఞాశాలి అని అన్నాం. ఇలాంటి క్వశ్చన్ ని మనం అబ్దుల్ కలాం గారిని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా? ఒక మనిషి తన వ్యక్తిత్వాన్ని
నిలబెట్టుకుంటే అన్ని రంగాల్లోనూ
ముందుకు రాగలడు మన కలాం గారి లాగా. ఈ మాట ఆయన నోటి నుంచి చెప్పింది కాబట్టి నాకు తను వ్యక్తిగానూ ఇష్టం, మన కోసం ఇంత సేవ చేశాడు, అంత టాలెంటెడ్ ఉన్న పర్సన్ తను. శాస్త్రవేత్తగానూ ఇష్టం, విద్యార్థులను ఇష్టపడి తన జీవితాన్ని తనకున్న టాలెంట్ ని అందరికి పంచాలనే ఒక కోరికతో ఉపాధ్యాయుడిగా అయ్యాడు కాబట్టి ఉపాధ్యాయుడిగా కూడా ఇష్టం. ఎలా చెప్పను దేంట్లో ఇష్టం అంటే కలాం గారు కలాం గారే. సలాం కలాం.
సలాం కలాంజీ.
తిరిగి రాని లోకాలకు వెళ్లిన వారి ఆత్మ భగవంతుని సన్నిధిలో నిత్యశాంతితో మెలుగుతుందని నమ్ముతూ ఇదే మా అందరి అష్టనివాళి.